ಶಿವಾಯ ಗುರವೇ ನಮಃ ಶಿವಾಯ ಗುರವೇ ನಮಃ ಶಿವಾಯ ಗುರವೇ ನಮಃ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ಶ್ರೀ ವಿಷ್ಣು ರೂಪಾಯ ನಮಃ ಶಿವಾಯ ಶ್ರೀ ವಿಷ್ಣು ರೂಪಾಯ ನಮಃ ಶಿವಾಯ ಶ್ರೀ ವಿಷ್ಣು ರೂಪಾಯ ನಮಃ ಶಿವಾಯ ನಮೋ ಮಹದ್ಭ್ಯೋ ಋಷಿಭ್ಯೋ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಓಂ ನಮೋ ಭಗವತೇ ರುದ್ರಾಯ ಶಿವಮಯಮೈನ ಸಭಾ ಸದಸ್ಸುಕು ಸವನೆಯ ನಮಸ್ಸುಲು ತಿಳಿಯಜೇಸುಕುಂಟು ಅಸೌ ಅಂತೆ ಈಯನೇ ಅನ್ನಾಡು ಅದೇ ವಿಶೇಷ ಈಯನೇ ಎಂದುಕಂದಿ ಇಪ್ಪುಡು ಶಿವುಡು ನೀಲಕಂಠುಡು ಸರ್ಪಾಭರಣುಡು ಚಕ್ಕಗಾ ಜಟಾಜೂಟಂ ಪೆಟ್ಟುಕುನ್ನವಾಡು ಅಂತೆ ಈಯನೇ ಅನಗಲಮಾ ಈಯನೇನ ಎವಡನೇನೋ ಚೂಪಿಸ್ತೇ ಏ ಡ್ರಾಮಾ ನುಂಚಿ ವಚ್ಚೇವಯ್ಯ ಅಂತ ఎందుకంటే మనకు వెంటనే ఒప్పుకోలేం ఎంత మాట్లాడినా అందుకు అంత చక్కగా జటాజూటధారి అనేటువంటి స్వామిని గాని శంఖచక్ర గదాపద్మధారిని గాని ఈయనే అల్లం నా హృదయంలో ధ్యానించుకున్నవాడు ఏదో వైకుంఠవాసి కైలాసవాసి అంటున్నాం గాని ఈయనే అనగలమా అండి ఈయనే పట్టుకుని అనగలిగేవాడు సూర్యుడు అందుకు అదిగో ఆయన గారే ఈయన గారే అని మనం చూపించగలిగేది సూర్యుడినే అందుకే వేదంలో సూర్యుడు గురించి నేరుగా చెప్పిన ప్రతి మంత్రము కూడా అసౌ అనే శబ్దాన్నే ఎక్కువ ప్రయోగించింది అసావాదిత్యో బ్రహ్మ అని అంటారే సంధ్యావందనం చేసుకునే అలవాటు ఉంటే చెప్పనక్కర్లేదు అసౌ ఆదిత్య బ్రహ్మ ఈ ఆదిత్యుడే బ్రహ్మము ఆదిత్యుడికి చెప్పింది అసౌ అని అందుకే అసౌ అనే మాటే మనకు చెప్తోంది ఆదిత్యుడికి సంబంధించిన విషయం అని అంటే శివుడు ఎక్కడున్నాడు ఇప్పుడు ఇదిగో ఇక్కడే ఉన్నాడు ఇంతవరకు మేము ఇక్కడే ఉన్నాడన్న విషయం ఎప్పుడు తెలిసింది నమస్తే రుద్రమన్యవ ఇవన్నీ అన్న తర్వాత ఆ పరమేశ్వరుడు మన బుద్ధికి నాయన ఎక్కడో దూరంగా లేని నాయన నీకు దగ్గరగే ఉన్నాను ఎంత దగ్గరగా అంటే ప్రకృతి నిండా నేను ఉన్నాను నీకున్న ప్రకృతి అంతా సూర్యభగవాన్ నుంచే వచ్చింది మీరు సైన్స్ తెలిసిన మహామేధావులు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఆలోచించండి మనం చూస్తున్నటువంటి ఈ వాతావరణం అంతా సూర్యుడి వల్ల ఏర్పడిందే కదా మనం చూస్తున్న పంచభూతాలు గాని ఈ భూమిలో ప్రతి వస్తువు కూడా గరికపోత మొదలుకుని మన వరకు కూడా ప్రతిదీ సూర్యశక్తితోనే నడుస్తుంది అవి సంపాదించుకునే ఆహారాలు వాటి వ్యవస్థలు వాటి మెలకువ నిద్ర వాటి వ్యవహారం అన్ని సూర్యుని వల్లే ఆధారపడి నడుస్తుంది ప్రాణశక్తి ప్రదాత సూర్యుడు పంచభూత వ్యవస్థకి ఆయన కారకుడు అందుకు సూర్యుడు వీటి కారకుడు ఆయన పాలకుడు ఆయన సంహారకుడు ఆయన మూడు ఒప్పుకుంటాం కదా మనం మూడు చేస్తున్నాడు ఆయన పెంచుతున్నాడు చివరికి సమయం మెరుగు మొత్తం లాక్కుంటున్నాడు కూడా సూర్యశక్తిలో మనకి గోచరిస్తుంది జలాల్ని వృద్ధి చేస్తాడు జలాల్ని లాగుతున్నాడు రెండు మూడు పనులు చేస్తున్నాడు అందుకే మూడు పనులు చేస్తున్నప్పుడు మూడు పనులు బట్టి ఆయనకి త్రయీమూర్తి దివాకరహ అని కూడా మనం చెప్తున్నాం అందుకు మీకు ఏ దేవతా లక్షణమైనా సూర్యుల్లోనే చూడొచ్చు అందుకు ఏకం సత్వి ప్రాభుదావదంతి అనడంలో సూర్యశక్తి ఎన్ని విశేషాలుగా పనిచేస్తుందో మనకు సౌర అరుణ మంత్రములు చెప్తున్నాయి ఆ రహస్యాన్ని సామాన్యుడికి కూడా అందజేయాలని మహర్షులు తపించిపోయి ఆదిత్య హృదయం మొదలైన వాటిలో కూడా మనకి తెలియజేస్తూ ఏష బ్రహ్మాత విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి మహేంద్రో ధనదక్కాలో యమ సోమో యపాంపతి పితరో శివసాధ్యాయశ్వనో మరుతో మనుగు వాయు వన్ని ప్రజాప్రాణ ఉర్తుకర్త ప్రభాకర ఇవి చెప్పడంలో అర్థమేమిటి ఇవి అభితో దిక్షుశ్రిత దిక్కుల అన్నిటి ఎందు కూడా ఈ వాతావరణాది రూప వ్యవస్థగా పంచభూతములుగా సౌరశక్తి మాత్రమే పనిచేస్తుంది ఆ సౌరశక్తి మనలో కూడా ఉన్నది ఆ సౌరశక్తే అందుకే ఆదిత్య మండల ఉపాసన ఉన్నదే అది ఐహిక ప్రయోజనాల నుంచి బ్రహ్మ విద్య వరకు తీసుకువెడుతుంది గనుకనే ఉపనిషత్తుల్లో ఛాందోగ్యం మొదలైన ఉపనిషత్తుల్లో కూడా అంతరాదిత్య ఉపాసన అని ఒకటి చెప్పారు అంతరాదిత్య ఉపాసన ఇది చాలా విశేషం అక్కడ ఆదిత్యుడు ఎలా పనిచేస్తున్నాడో నీ లోపల ఒకటి పనిచేస్తున్నవాడు ఉన్నాడు కొంచెం ఏకాగ్రంగా వింటే మీరు ఎంత ఆనందిస్తారో ఈ విషయాన్ని మన మహర్షుల యొక్క విజ్ఞానానికి రెండు చేతులు ఎత్తి దండం పెడతారు అంత అందంగా చెప్తారు ఇక్కడ వేదం సూర్య ఆత్మ జగత అని చెప్పింది జగత్తుకి ఆత్మ సూర్యుడు అని అసలు ఆత్మ శరీరం ఈ వ్యవస్థ మీద కొంచెం అవగాహన ఉంటే మనకు సులభంగా అర్థమైపోతుంది జగత్తుకి ఆత్మ సూర్యుడు అంటే నీ జీవుడు నీ శరీరానికి ఎలాగ ఆత్మయ్యై ఉన్నాడో జగత్తుకి ఆయన అలా ఆత్మయ్యై ఉన్నాడు అని తెలుసుకోవాలి. ఇప్పుడు జగత్తంతా ఒక శరీరంగా భావిస్తున్నాం, దానికి ఆయన ఆత్మ అని తెలుసుకుంటూ ఉన్నాం. ఆత్మ వలే ప్రకాశిస్తూ ఉంటాడట, చూడండి ఇక్కడ. అందుకే ఆ సూర్యుడు గురించి చెప్తూ ఆయన ఎలా కనబడుతున్నాడో మనం అలా అంటున్నాం అని అన్నారండి వేదం. ఎంత బాగా చెప్పింది, ఋగ్వేదంలో ఈ మాట ఉంటుంది, ఆయన ఎలా కనబడుతున్నాడో మనం అలా అంటున్నాం. అంతేగాని ఇదమిత్తమని ఏ స్వరూపం మనం చెప్పగలం? ఆయన ఎలా కనబడుతున్నాడు? సూర్యుడు వాళ్ళు చాలా బాగున్నాడండి. అంటే నీ కనబడుతున్న దాన్ని బట్టి నువ్వు అంటున్నావే గాని అది ఆయన యథార్థ స్వరూపం కాదు అని వేదం చెప్పింది. ఇది ఈ మంత్రం అనేవి పరిశీలించకుండా ఈ సైంటిస్టులు చెప్పక ముందు సూర్యుడు కదులుతున్నాడని, ఈ రథం ఇక్కడి నుంచి అక్కడికి వెళుతోందని నమ్మేవారు భారతీయులు అని రాస్తారు ఎవడో. మనం నిజమనుకుంటాం. కానీ ఆయన ఏం చెప్తున్నాడు? మనకి ఎలా కనబడుతున్నాడో మనం అలా అంటున్నాం అంటున్నాడు. అంటే ఆయన యథార్థ స్వరూపం అది కాదు. నువ్వు భూమి నుంచి గమనిస్తున్నావు గనక నిట్నుంచడు కదులుతున్నట్టు కనిపిస్తూ ఉన్నాడు. దీన్ని మీరు ఒక్కసారి ఆలోచించండి, ఒక అందమైన భావన మీరు తీసుకురావచ్చు. అందుకు చెప్తున్నాను, ఇక్కడ భూమి కదులుతుంది. చూడండి ఎంత విశేషం, భూమి కదులుతుంది. కానీ కదులుతుందంటే ఒప్పుకుంటామా? ఇప్పుడు భయపడతాం మేము. భూమి కదలడం లేదని అనుకుంటున్నాం, సూర్యుడు కదలడం లేదు. ఒప్పుకుంటామా? కదులుతున్నాడనే అనిపిస్తాం. చూడండి, కదులుతున్న వస్తువు కదలకుండా ఉన్నట్లు కనిపిస్తున్నది, కదలని వస్తువు కదులుతున్నట్లు కనిపిస్తుంది. ఆశ్చర్యం. ఇంత పట్టుకుని మనం ఈ జగత్తు కనిపించేదే కాదయ్యా అని చెప్పిన శంకరుల మాటను కాదనగలమా? ఇప్పుడు చెప్పండి ఏది స్వరూపం? అదే వేదం. తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే. అది కదులుట లేదు, అది కదులుతున్నది, ఇలా చెప్పిందండి వేదం. ఇప్పుడు కదలని వాడు కదులుతున్నట్టు కనిపిస్తున్నాడు, కదులుతున్నది కదలనట్లు కనిపిస్తున్నది. ఇది మన శరీరం వైపు అప్లై చేయండి. శరీరం అనేటువంటిది నిజానికి జడం, అది అస్సలు కదలదు, దాని కదిలే లక్షణం లేదు. లోపల ఒకడు ఉన్నాడు ఆత్మ, ఆయన అస్సలు నిశ్చలంగా ఉన్నటువంటి వాడే. అలాగే భూమి కదలనిదే, సూర్యుడు కదలని వాడే. మీరు ఆలోచిస్తారు, అయ్యా భూమి కదులుతుంది మీరు కదలనట్టు ఎలా చెప్తున్నారు అంటే, సూర్యుడు పంపించినటువంటి చైతన్యము ఆకర్షణ మొదలైన శక్తులతో భూమి చలనం సాగిస్తోంది. కానీ దానంతటది కదిలే శక్తి దానికి లేదు. ఇప్పుడు చెప్పండి భూమి కదులుతుందా? ఆ భూమిని కదిలిస్తున్నవాడు దాని యందు ప్రవేశించి కదిలించడం వల్ల కదులుతోంది గనక సూర్యుడు కదులుతున్నాడు ఒప్పుకోవాలి కదా. ఆయన కదిలించే శక్తి కలిగినప్పుడే కదా ఇది కదులుతోంది. అందుకు భూమిని కదిలించేదెవడు? ఆయన. ఆయన ఆకర్షణ శక్తిని గాని లోపలికి లాక్కుంటే ఈ భూమి అవుతుంది, ఆయన కడుపులో వెళ్ళి కూర్చుంటుంది. అవునా కదా? ఇంకా మీకు ఈ అంతరిక్ష శాస్త్రం గాని మీరు అధ్యయనం చేస్తే బ్లాక్ హోల్స్ మొదలైన సబ్జెక్టు చాలా వస్తుంది. ఇక్కడ లోపలికి వెళ్ళిపోతుంది ఇదంత. మొన్న ఇటీవలే ఒక డెడ్ స్టార్ లోకి 300 మిలియన్ల సూర్యులు వెళ్ళిపోయేట. చూడండి ఇక్కడ విశేషం. అది ఆ మధ్య టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. విశ్వం గురించి చెప్తే పిచ్చెక్కుతుంది మనకి. సైన్స్ సైన్స్ అని ప్రశ్నిస్తాం కానీ నిజంగా చెప్పడం మొదలెడితే పిచ్చెక్కుతాం. ఆ సైన్సే భారతీయ వేద విజ్ఞానం, మరేమిటో కాదు. ఇక్కడ మీరు పరిశీలించితే భూమి కదులుతోంది అనుకున్నాం గాని కదలడం లేదు, కదిలించేది ఒకటి ఉంది. ఎవడు అంటే కదలకుండా ఉన్న సూర్యుడు కదిలిస్తున్నాడు. కదలకుండా ఉన్న సూర్యుడు కదలని జడలక్షణం గల పృథ్వీని చలింపజేస్తూ తిప్పుతున్నాడు అనేది సైంటిఫిక్ గా మనం ఒప్పుకుంటున్నాం. అదేవిధంగా జడలక్షణం గల ఈ దేహంలో తన చైతన్యాన్ని ప్రవహింపజేస్తూ ఈ శరీరం కదలడం లేదండి అంటావా? కదులుతున్న శరీరమే ఒప్పుకుంటున్నాం. నిజంగా కదులుతుందా? నిజంగా కదిలితే ప్రాణం పోయిన వాడిని కదిలించి కదలమని లేవమని అనండి, కదలలేడే. ఎవడ లోపల ఒకడు ఉన్నాడు, వాడు కదిలిస్తున్నాడు. ఈ కదిలిస్తున్న వాడు కదులుతున్నాడా? కదలట్లేదు. కదలట్లేదు, కదులుతున్నాడు. ఆ లోపల ఆత్మగా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు తన చైతన్యాన్ని ప్రాణశక్తి ద్వారా ప్రతి ఇంద్రియంలో ప్రసరింపజేసి శరీరాన్ని కదిలిస్తున్నాడు. కదులుతోంది శరీరం అనుకుంటూ ఉన్నాం మనం. ఆ శరీరంలో వాడు కదులుతున్నాడు అనుకున్నాం. కానీ కదులుతున్న శరీరంలో కదలకుండా ఉండి కదిలిస్తున్నాడు. ఇప్పుడు ఆయన కదలడం లేదు, శరీరం కదలడం లేదు, కదులుతున్నట్టు కనిపిస్తోంది. అదే ఇక్కడ విశేషం. చైతన్య లక్షణం అంతా ఇక్కడ మన శరీరాన్ని ఆత్మని ఎలా అధ్యయనం చేసుకున్నామో సూర్య ఆత్మా జగత. అందుకే వేదాంత విద్యను మనకి అరటిపండు పొడిచి పట్టినట్టు చెప్పడానికి సూర్యుడు సహకరించినట్టు మరి ఎవరు సహకరించరు. ఎప్పుడైనా సూర్యుడు గురించి చెప్పుకునే సందర్భం వచ్చినప్పుడు మరిన్ని వివరాలు చెప్పుకోవచ్చు. ఈ వివరములన్నీ కూడా మనకి చెప్పబడుతూ వేదం అనేక రహస్యాలు చెప్పింది సౌర విజ్ఞానం. అందుకే ఎలా కనపడుతున్నాడో అలా అంటున్నాం, యాదృగ్ దృశ్యతే తాదృగుచ్యతే, ఇది ఋగ్వేదంలో చెప్పబడినటువంటి విషయం. ఎలా కనపడుతున్నాడో తాదృగుచ్యతే, ఆ విధంగా మనం అంటున్నాం అనడంలో చాలు కదండి, ఇంత విశేషం చక్కగా చెప్పబడింది. ఈ విషయమే మొన్న ఈ మధ్య అణుశాస్త్రవేత్తలైనటువంటి డాక్టర్ రాబర్ట్ ఓపెన్ హేమర్ అనే ఒక ఆయన చెప్తాడు, అణువు గురించి చెప్తున్నాడు ఆయన. అణువులో ఎలక్ట్రాన్స్ ఇవన్నీ కదులుతున్నాయా? కదలడం లేదుట. ఉన్నాయా? స్థిరంగా ఉన్నాయంటే ఉండడం లేదుట. అన్ని నో 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 అని ఆన్సర్ చెప్పాడు అతనికి. ఏమిటి అంటే నిర్ధారించలేకపోతున్నాం అన్నాడు చివరికి. అంటే వేదం చెప్పిన నేతి నేతి అనే మాట అక్కడ కనిపిస్తుంది విశ్వంలో. అందుకే కదలిక కదలడం ఈ రెండు కూడా ఒక చిత్రమైన లీల మాత్రమే. అందుకే లోకవత్తు లీలా కైవల్యం అంది బ్రహ్మసూత్రములు. దీనినే శంకరుల వారు బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అన్నటువంటి విషయం ఇది. ఇవన్నీ మనం కల్పించి చూసుకుంటే కనిపిస్తుంది. ఈ విధంగా మనకి ఆదిత్య అనేటటువంటి విషయంలో చెప్పారు. అంతరాదిత్య ఉపాసన అనడంలో నేను ఇదంతా వివరించడం జరిగింది. ఆ సూర్యభగవానికి జగత్తుకి ఉన్న రిలేషన్స్ చూసుకుని ఈ జగత్తునంతటిని సూర్యుడు ఎలా తన ప్రాణశక్తితో పరికి నడిపిస్తున్నాడో, నీ లోపల అంతర్యామి అయి ఉన్న పరమాత్మ కూడా నీ శరీరాన్నంతటిని నడిపిస్తున్నాడు. కంటికి చూసే శక్తిని, చెవికి వినే శక్తిని, అదే విధంగా మెదడుకి ఆలోచించే శక్తిని, కాలికి కదిలే శక్తిని, చేతికి స్పర్శనిచ్చే శక్తిని, ఇన్నిటినీ ఇస్తున్నాడు ఆయన. కానీ ఇందువల్ల ఇవన్నీ నేను చేశాను గనక ఆయనే చేయించాడు అనడానికి మనకి లేదే. ఏ విధంగా సూర్యభగవానుడు తన కాంతి కిరణాలను అన్నిటి మీద ప్రసరించాడు. ఆయన ప్రసరించడం చేతనే పువ్వులు వికసించాయి. ఆయన ప్రసరించడం వల్ల మనం నిద్రలు లేచాం. ఆయన యొక్క కిరణశక్తిని గ్రహించే నదులు ప్రవహిస్తున్నాయి, సముద్రాలు ఇవన్నీ కూడా ఆయన యొక్క శక్తి చేత కదులుతున్నాయి. కానీ ఆయన కిరణాలు వేటి వేటి మీద పడుతున్నాయో అవన్నీ ప్రకాశిస్తున్నాయి. కానీ ఈ చెట్ల ఈ పువ్వుల రంగులు ఆయనకు అంటట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ జలముల యొక్క తడి ఆయనకు అంటట్లేదు. ఈ వీటి లక్షణం ఆయనకు అంటట్లేదు. ఆయన లేకపోతే మళ్ళీ ఇవేవీ లేవు. అలాగే మనలో ఉన్నటువంటి ఆత్మ ఈ శరీరము ద్వారా ఇన్ని చేస్తున్నా ఇవేవీ దానికి అంటట్లేదు. ఇలా మనం పరిశీలించి చూస్తే సూర్య ఆత్మా జగత, అందుకు అసౌ ఇక్కడే ఉన్నాడు అంటే ఇదిగో ఇక్కడే ఉన్నాడు అని చెప్పడం. ఇది విశేషం. అసౌ యస్తామ్రో అరుణంగుత బభ్రుస్సుమంగళ, నిద్రపోయాం లేచాం నడుస్తూ ఉన్నాం, ఆత్మ చైతన్యం మనలో ఉంచి ప్రసరింపబడింది. కానీ అసలు వాడు నిద్రపోలేదు. అంటే సూర్యుడికి ఉదయం లేదు, అస్తమయం లేదు, ఒప్పుకుంటాం కదా. ఇవన్నీ మీరు ఆలోచించండి, మీకే తెలిసిపోతుంది. అందుకు ఆదిత్యుడు అక్కడ వ్యవస్థ ఇక్కడ వ్యవస్థ ఒక్కటే కనిపిస్తుంది మనకి. దీన్ని అంతరాదిత్యోపాసన అని మనం గమనించవచ్చు. అంతరాదిత్య అని ఎందుకన్నారు? ఇది ఒకటి చూడండి. దితి అంటే ఛేదించబడేది అని అర్థం. అదితి అంటే ఛేదించడానికి వీలు లేనిది. ఆదిత్య అంటే ఛేదించడానికి వీలు లేనివాడు, అంటే అఖండమైన తేజస్వరూపుడు. సూర్యుని ఎవరు ముక్కలు చేయలేరు, అందుకే ఆదిత్యుడు. అలాగే మరో ఆదిత్యుడు లోపడున్నాడు, అఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్యోయం అని గీతలో పరమాత్మ చెప్పాడు. ఆయన ఛేదించలేం తడపలేం అన్నవాడు, వాడు అసలాదిత్యుడు, వాడు అంతరాదిత్యుడు. ఆ అంతరాదిత్య తేజస్సు వల్ల మనం నడుస్తున్నటువంటి వాళ్ళం. అందుకే ఇది తెలియాలి అంటే ఆ సూర్యుణ్ణి అనుసరించి ఎవడు ఉపాసన చేస్తున్నాడో, ఆ సూర్య భగవానుల్లో ఉన్న పరమేశ్వరుని తెలుసుకుంటున్నాడో వాడు తెలుసుకోగలుగుతున్నాడు విషయాన్ని. అందుకే మన పెద్దవాళ్ళు సూర్యోదయాత్పూర్వం నిద్రలెమ్మని, ఆ సమయంలో ధ్యానం చేయమని, త్రిసంధ్యల్లోని సూర్యుణ్ణి ఉపాసించమని, నీ అభీష్ట దైవాన్నైనా సూర్యంలో దర్శించి ఉపాసించమని చెప్పారు. నీకు విష్ణువే పరదైవమైతే జయసదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిదాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్మయపు ధృత శంఖ చక్ర ప్రార్థించుకో. కాదండి, మాకు అమ్మవారు భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని తల్లి. కాదు కాదు, శివుడు సౌరమండల మధ్యస్థం సాంబం సంసార భేషజం నీలగ్రీవం విరూపాక్షం నమామి శివం వ్యయం. పైగా నవగ్రహ శాస్త్రం మనం అధ్యయనం చేస్తే, జ్యోతిష్ శాస్త్రం వైపు వస్తే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అధిదేవత ప్రత్యేదేవతను చెప్తూ వచ్చారు. ఆది గ్రహమైనటువంటి సూర్యభగవానుడికి ఎవరు అధిష్టానం మూలం అంటే ఆది దైవమైనటువంటి పరమశివుడు, ప్రథమో దైవ్యో భిషక్. అందుకే సూర్యుడిని మనం ప్రసన్నం చేసుకోవాలంటే రుద్రుణ్ణి ఉపాసన చేయాలి. ఆదివారానికి సూర్యుడని, సోమవారానికి లక్ష్మి అని లేదా గౌరీ అని, మంగళవారానికి సుబ్రహ్మణ్యుడని, బుధవారానికి విష్ణువని ఇలా ఒక్కొక్క దేవతని చెప్పారు. అలాగా ఆదివారానికి సూర్యుడిని చెప్పారు. మన శివుణ్ణి చెప్పారు. ఈ విధంగా సూర్యునికి శివునికి ఉన్న సంబంధాన్ని మనం గమనించుతున్నాం. అయితే సోమమంగళ బుధవారాలు ఎవరివి? అవి కూడా సౌరశక్తి విశేషాలే. కానీ అప్పుడు కనబడినప్పుడు ఆ సూర్యుడే విష్ణువుగా, ఆ సూర్యుడే అమ్మగా ఇలా వివిధ రూపాలతో గోచరిస్తున్నాడు. అందుకే సూర్యుని మనం గమనించినప్పుడు ఏకత్వం తెలుస్తుంది. ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక అనే మాట కూడా సూర్యుడితోనే చెప్పారు. కృష్ణ పరమాత్మ కూడా యథా ప్రకాశయత్యేక కృష్ణం లోకమిమం రవిహి క్షేత్రం క్షేత్రీ తథా కృష్ణం ప్రకాశయతి భారత, అదే విషయం చెప్పారే అర్థం చేసుకోవడానికి. ఇదంతా కూడా ఏదో మన చమత్కారాలతో చెప్పట్లేదు, మన వేద భగవద్గీత పురాణాది ఇతిహాసాలన్నిటి ఆధారంగా మనం చెప్తున్నాం. అందుకు అసౌ యస్తామ్రో అరుణవు తభ భృస్సు మంగళ. అసౌ ఈయనే, ఇంతసేపు మేము చెప్పిన రుద్రుడు గారు ఉన్నారే ఆయన, ఈయనే. ఈయన ఎలా ఉన్నాడు? తామ్రహ అరుణహ బభ్రుహు, మూడు విషయాలు చెప్పారు. అంటే ఉదేతి తామ్ ఉదేతి సవిత తామ్రస్ తామ్రస్తేతి చ అని శ్లోకం ఉంది. ఉదేతి సవిత తామ్రహ, సూర్యుడు ఉదయించినప్పుడు తామ్రవర్ణంతో ఉంటాడట, పూర్తి రెడ్ కలర్, తర్వాత నెమ్మదిగా అరుణవర్ణం, తర్వాత నెమ్మదిగా బంగారు వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకు ఆ మూడు వర్ణములుగా మారుతున్న సూర్య భగవానుడి యొక్క విశేషం చెప్తున్నారు. మనకు ఒకటే వర్ణం తెలుసు, ఎందుకంటే అంత పొద్దున్నే చెప్పుడు చూడమని. పొద్దున్న లేచేవాడు మూడింటినీ అబ్జర్వ్ చేయొచ్చు, తామ్ర అరుణ సుమంగళ. ఇంకా దీనిలో చాలా ఫిలాసఫీ ఉందనుకోండి. చైతన్యం వ్యక్తీకరణ ప్రథమ వ్యక్తీకరణలో ఉండాది, ఆ రెడ్డిష్నెస్ దానిలో సర్వం దాగి ఉంటాయి, అందులోంచి క్రమంగా విస్తృతి చెంది శక్తులన్నీ వస్తాయి. కనుక ఆ రెడ్డిష్ అనేది ఒక బీజప్రాయమైన ఒక అవస్థ, అందులోంచి స్పందన వల్ల వచ్చే రంగు ఎరుపు, స్పందించగానే ఆ ఎర్రని తనం బయటపడుతుంది, అది విస్తృతంగా వస్తుంది. అందుకే ఆ ప్రథమ వర్ణం వర్ణానామాద్యం లోహితం అని చెప్పినటువంటి శాస్త్రరీత్యా ఆ లోహిత వర్ణాన్నే మనం అరుణ అనే అమ్మవారిని ఆరాధన చేసుకుంటూ ఉన్నాం. పాటలు ఈ కుసుమ ప్రభ ఇత్యాది విషయాలన్నీ కూడా అందులో సంకేతములు. మొత్తానికి ఆ సూర్యస్వరూపుడు ఎవరైతే ఉన్నారో ఆయన్నే మనం ఇన్ని రూపములుగా కొలుచుకుంటున్నాం. పరమశివుడు రుద్రుడు సూర్యస్వరూపంగా మొదట తామ్రవర్ణంలో, తర్వాత అరుణవర్ణంలో, తర్వాత వభ్రువర్ణంలో గోచరిస్తున్నాడు. ఇన్ని రకములుగా గోచరించినప్పటికీ అలాగే ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్కలా కనిపిస్తున్నాడు సూర్య భగవానుడు. ఎప్పుడూ ప్రచండంగా ఉండడు, ఎప్పుడూ ప్రసన్నంగా ఉండడు ఆయన, ఆయా కాలధర్మాలు బట్టి. ఆ ప్రచండతని ప్రసన్నతని మనం ఎన్ని రకాలుగా వ్యాఖ్యానించుకున్నా అని పట్టించుకోడు, ఎందుకు అలా పనిచేయాలో ఆయనకు తెలుసు. నేను ఇలా ప్రచండంగా ప్రకాశించడం చేత ఎవడికి మేలు చేయబోతున్నాను, ఎప్పటికి మేలు చేయబోతున్నాను అనే విషయం నాకు తెలుసు అంటాడు సూర్యుడు. ఆయనకు తెలుసు ఇంత తీవ్రంగా ఎందుకు మండుతున్నావయ్యా అంటే, తర్వాత వచ్చే కాలంలో నీకు అంత వర్షం కావాలి గనక అంటాడు ఆయన. ఆయనకు తెలుసు ఇక్కడ తీసుకోవడం, దాన్ని ఏ విధంగా మళ్ళీ వ్యవస్థ చేసి భూమి మీదకు పంపాలని తెలుసు. అందుకే గ్రహించడం, తిరిగి పంపించడం అనే వ్యవస్థలో ఎప్పుడు ఎలా ప్రకాశించాలో తెలుసు. ఆ స్వామి ఒక్క రోజులో మనం గమనించినప్పుడు మూడు విధములుగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఎన్ని రకములుగా ప్రకాశించినా ఆయన స్వభావం ఏమిటి? సుమంగళ. ఆయన ఎప్పుడు సుమంగళ, లోకానికి హితకారకుడయ్యా. అందుకే సూర్యుడు జగద్బాంధవుడు, కర్మసాక్షి, ప్రత్యక్ష దైవం. ఎంత చక్కగా పిలుచుకుంటారండి మన భారతీయులు సూర్యుణ్ణి. ఆయన వస్తున్నాడంటే చాలు, అంతవరకు అప్పటికే స్నానం చేసి సిద్ధంగా ఉంటారు. ఆ వస్తున్న స్వామిని చూడగానే భారతీయులు జలములు తీసుకుని ఆహ్వానిస్తూ అర్ఘ్యప్రదానం చేస్తారు. వారి వారికి ఉపదేశింపబడ్డ మార్గాలు ఆ సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేస్తున్నారు. అంటే ఆయన రాకముందే రెడీ అయిపోతున్నారు వీళ్ళు. ఒక మహానుభావుడు మన ఇంటికి వస్తాడని కబురు తెలియగానే ఆయన ఇంటికొచ్చి తలుపు దిశగా వచ్చారా అని ఆవలించి వచ్చి కూర్చోండి అని వాళ్ళ ముందు చీపురు పట్టుకుని తుడుస్తామా చెప్పండి. వాళ్ళు రాకముందే ఫుల్ ప్రిపేర్డ్. అందుకే భారతదేశం సూర్య భగవానుడు రాకముందే తెరచిన తలుపులతో, కడిగిన గుమ్మాలతో, దిద్దిన రంగవల్లలతో ఆయనకి స్వాగతాలు పలికింది. వీళ్ళెప్పుడూ భారతులు, వెలుగు మీద ఆసక్తి కలిగిన వారు, చీకట్లో మగ్గిపోవాలనుకునేవారు కారు, అర్ధరాత్రి 12 గంటలకి డేట్ను మార్చుకునేవాళ్ళు కారు భారతీయులు. వాళ్ళు సూర్యుడు ఉదయంతో మా రోజు మొదలైందంటారు. కర్మసాక్షి చూస్తేనే మాకు రోజు, కర్మసాక్షి లేకపోతే మేము కర్మ చెయ్యం, మా కర్మలకు సాక్షి ఆయన అన్నటువంటి వారు. అందుకే ప్రతి పిట్ట ప్రతి జంతువు సూర్యుడు వెళ్ళిపోతూ ఉంటే గోళ్లకు వెళ్ళిపోతాయి, మౌనం వహిస్తాయి. ప్రకృతి యొక్క ధర్మం అది, సూర్యుడికి అనుగుణంగా స్పందిస్తాయి. మనమేమో తెలివైన వాళ్ళం అనుకుని ప్రకృతి విరుద్ధంగా సూర్యుడు అస్తమించాక కార్యక్రమాలు మొదలు పెట్టుకోవడం. సూర్యుడు అస్తమించాక చేయవలసిన కార్యక్రమం ఒక్కటే, అంతరవలోకన. సూర్యుడు ఉదయించినప్పుడు చేయవలసింది ఆ అంతర్గతంగా సంపాదించిన శక్తితో బాహ్యానికి చేయవలసిన సత్కార్యాలన్నీ చేస్తూ బాగుపడ్డాం. ఈ ఒక్క గొప్ప వ్యవస్థని ఏర్పాటు చేశారు. అందుకే భారతీయుల ప్రతి కదలికలో ఒక వైదిక జీవన విధానం ఉంది. అందుకే వేదాలనేవి ఎవరో ఒక వర్గం వారి సొత్తు కాదు, భారతీయుల సొత్తు అది. భారతీయులందరూ వైదిక మతస్థులే. అయితే దాన్ని అధ్యయనం అధ్యాపనం చేయడం కొందరి పని, ఆ జ్ఞానాన్ని పంచి అందరూ ఆచరించడం అందరి పని. అందుకే భారతీయ ప్రతి ఆచారంలో కూడా వేద ధర్మమే కనిపిస్తుంది. అందుకు సూర్యభగవాన్ని అబ్జర్వ్ చేస్తూ అసౌయస్తామ్రౌ అరుణ ఉతబ భృస్సుమంగళ, ఆయన శక్తులే ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాయి అని వివరించి అటు తర్వాత మంత్రం ఇంకా అందంగా సూర్యభగవాన్ని ఆవిష్కరిస్తోంది. చూడండి, అసౌయో వసర్పతి నీలగ్రీవో విలోహిత ఉతయినం గోప అదృశన్ నదృశన్నుదహార్య ఉతయినం విశ్వాభూతాని సదృష్టో మృడయాతినః. ఇది తర్వాతి మాట. మళ్ళీ అసౌ అనే మొదలుపెట్టింది. అంటే మనం పోల్చుకోవాలి ఆ శబ్దం బట్టి. వేద సంప్రదాయం అంటారు దీన్ని, వేదాలకు సంప్రదాయం ఉంది. ఈ శబ్దం ప్రయోగించిందంటే వేదం యొక్క అలవాటు తెలుసుకోవాలి మనం. ఒక మనిషి మాట్లాడుతున్న బట్టి, వాడు అలవాటు బట్టి ఆ మాట్లాడేది ఉంటే వాడి ఉద్దేశం ఇది అని తెలుసుకోవాలి. అందుకే వేదం అసౌ అనే మాట ఒక అలవాటు బట్టి మాట్లాడుతుంది. సూర్యుడు గురించి చెప్పేటప్పుడు అసౌ అనడం దానికి అలవాటు వేదానికి. అందుకే మళ్ళీ అసౌ అన్నది ఇక్కడ కూడా అసౌ యహ అవసర్పతి అంటే కదులుతూ వెళుతున్నటువంటి వాడు. సర్ప అంటే కదులుట. ఎలా కదులుతున్నాడు? అవసర్పత అనిష్టంగా కదులుతున్నాడు. ఆయన కదలికి ఇదైనా ఎవడ నిర్ణయించగలడు? ఇది ఇందాక చెప్పినట్టు సూర్యుడు కదులుతున్నాడా కదలని లేదా అనద్దు. సూర్యుడు కదలకపోయినా మనకు తెలిసి ఆయన కిరణ శక్తులు కదిలి ఇక్కడ దాకా వస్తేనే మన వ్యవహారాలు సాగుతున్నాయి కదా. అందుకు కదులుతున్నాడు అంటే ఆయన కిరణ శక్తులు మొదలైనవన్నీ చలిస్తూ ఉన్నాయి అని అర్థం. రథంలో కూర్చున్నవాడు కదలడు, రథం కదులుతుంది. అవునా లేదా? గుర్రాలు కదులుతాయి. అలాగే సూర్యుడు కదలకపోయినా ఆయన నుంచి ప్రసరింపబడుతున్న కిరణ జాలములన్నీ కదిలి వస్తున్నాయట. అందుకే ఆ కిరణ జాలాలకు అశ్వములు అని పేర్లు. ఎన్ని అశ్వాలండి? ఏకో అశ్వో సప్తనామా వేదం చెప్పింది. ఒకే గుర్రానికి ఏడు అని పేరుట. ఇదేమిటండి, ఒక్క గుర్రానికి ఏడు అని పేరేమిటి? కాంతి సిద్ధాంతం చెప్పింది వేదం. అక్కడ ఒక్క కాంతిని విశ్లేషిస్తే సప్తవర్ణాలు అవుతుంది. అందుకే ఏకో అశ్వో సప్తనామ, ఒక్క అశ్వమే సప్తమైంది. కానీ సప్త కాదు నిజానికి ఏకం. ఇది మనకు తెలిసిన విషయమే. ఆ వాటిని ఇంకా ఎనలైజ్ చేస్తే సప్త నుంచి ఎన్ని పుడతాయో మనకు తెలియదు. అందుకే బహువర్ణాలను కూడా వర్ణిస్తూ వచ్చిందనమాట. అందుకే ఒకే వర్ణం ఏడై రావడమే సప్తాశ్వములు అంటే. అయితే అశ్వం అనే పేరు ఎందుకు పెట్టారు? అశ్వం అంటే అర్థమేమిటి? అశ్వం కాంతి కిరణానికి వేదం చెప్పిన శబ్దం. అశువ్యాప్తవు అనే ధాతువు నుంచి అశ్వ అనే శబ్దం పుట్టింది. అశు అంటే దీని నుంచి ఆసు అనే మాట కూడా మీకు వచ్చింది. ఆసుక విత్తం మాట విన్నారు కదా. ఎందుకంటే ఆసుక విత్తంతో తలలు బొప్పు కట్టిన వాళ్ళు బాగా ఉంటారు. అందుకే పేరు గుర్తుంటుంది చాలా మందికి. అశు ఆసు, ఆసు అంటే వెంటనే అని అర్థం. అలాగే అశు వెంటనే వ్యాపించుట అని అర్థం. అంటే అతి వేగంగా వెళ్ళగలిగేది, అతి వేగంగా వ్యాపించగలిగేది ఏదో అది అశ్వ అని చెప్పబడుతుంది. అందుకే కాంతి కిరణాలకి అశ్వములు అని పేర్లు. అశువ్యాప్తవు అనే ధాతువు నుంచి. చూడండి వేదం ఎంత చక్కగా చెప్తున్నదో. బహువర్ణములైన కాంతుల్ని వెదజల్లుతూ వచ్చే పరమేశ్వరుడు ఆయన. అందుకే అసౌయో వసర్పతి నీలగ్రీవో విలోహిత. నీలగ్రీవ అంటే నీలకంఠుడైనటువంటి వాడు, విలోహిత బాగా ఎర్రగా ఉన్నటువంటి వాడు. పరమేశ్వరుడికి రెండు స్వరూపాలు ఇక్కడ చూపిస్తున్నారు. నీలగ్రీవుడు అంటే విషాన్ని ధరించి నీలవర్ణంతో ప్రకాశిస్తున్నవాడు. విలోహిత రెడ్డిష్ట అంటే ఆయన పింగళ జటలు ఇవన్నీ ఉన్నాయి. మీరు రెండు పరిశీలించి చూస్తే నీలకంఠం ఎర్రని జడలు, విలోహిత ఈ రెండూ చూపిస్తున్నాడు. అలాగే ఇక్కడ నీల శబ్దం జలవాచకమైతే సూర్యకిరణ అంతర్గర్భితంగా ఈ జలములు అన్ని దాగి ఉంటాయి. అదేవిధంగా ఆయన కిరణాల్లో రెడ్డిష్ అగ్ని లక్షణం బాగా ఉన్నది, విలోహిత అనడంలో. అలాగే మీకు అల్ట్రావైలెట్ రేస్, అతినీల లోహిత కిరణములు వీటి విన్నారే, ఆ శబ్దాలు మీకు ఇక్కడ గుర్తు తెచ్చుకోవచ్చు. ఇవి కిరణ శక్తులే నీలగ్రీవ విలోహిత అని చెప్పబడుతున్నది. అంటే పరమేశ్వరుడు సూర్యమండలాంతర్వర్తి అయి గోచరిస్తున్నాడు. అందుకే పద్మపురాణంలో శివుడు ఒక మాట చెప్తాడు ఉపాసన గురించి శివగీతలో. ఏమనంటే నన్ను ధ్యానించాలి అంటే అనేక లింగముల యందు ఆవాహన చేసి ధ్యానించండి. నేను స్వయంభూగా వెలిసినటువంటి జ్యోతిర్లింగములు మొదలైన వాటి యందు ఆరాధించాడు. ఎందుకంటే ప్రతిదానిలోనూ నేనే లీనమై ఉన్నాను కనుక నువ్వు దేన్నైనా లింగంగా ఆరాధించచ్చు. పరమేశ్వరుడు దేనిలో లీనమై ఉన్నాడో దానికి లింగం అని పేరు. లింగం అంటే మరేమిటో కాదు. పరమేశ్వరుడు జ్యోతిర్లింగం అని మనం భావించినప్పుడు జ్యోతిస్వరూపంగా దీనిలో లీనమై ఉన్నాడు అని అర్థం. అలాగే మనం దేన్ని భావిస్తున్నామో దాని లింగం అని ఎందుకు అంటున్నామంటే పరమేశ్వర చైతన్యాన్ని దానిలో లీనమైనట్లుగా మనం దర్శించి ఉపాసిస్తున్నాం గనక దానికి లింగం అని పేరు. ఇలాగ పరమేశ్వరుడు లింగమై భాషించుతూ ఉన్నటువంటి విషయాలు మనం తీసుకుంటే ఎప్పుడు ఉదయాన్న ఒక మహాలింగం వస్తుందిట. ఆ మహాలింగమే సూర్యుడు. సూర్యుడు లింగస్వరూపుడు. అందుకే శివుణ్ణి అష్టమూర్తుల్లో ఒకటి సూర్యుడు అని చెప్తున్నాం. అందుకే సూర్యలింగం ఆయన. సూర్యలింగం అని పేరు పెట్టుకున్నటువంటి వారు కూడా మనకు కనిపిస్తారు. సూర్యుడు లింగం, లింగాకారం అవునా కాదా చెప్పండి. నిజంగా జ్యోతిర్లింగం అంటే అంతకంటే జ్యోతిర్లింగాన్ని మనం చూడగలమా చెప్పండి, ఉంటే చెప్పండి. అందుకు ప్రతి వారిని ఉదయాన్నే వచ్చి ఆ జ్యోతిర్లింగం తట్టి లేపుతుంది. గుర్తించలేకపోతున్నాం మనం. ఆ ఇలా గుర్తించలేని వాడు సాక్షాత్తు శివుడు వచ్చినా గుర్తించలేడు, గుర్తుపెట్టుకోండి. సాక్షాత్తు శివుడు వచ్చినా గుర్తించలేడు. శివుణ్ణి గుర్తించగలిగేవాడు పొద్దున్నే లేచి డాన్స్ చేస్తాడు. ఎందుకంటే నా శివుడు వచ్చాడు నన్ను కాపాడడానికి. ఎప్పుడైతే నా స్వామి వచ్చాడని తెలుసుకున్నాడో వెంటనే ఆయన వచ్చి అబ్జర్వ్ చేస్తున్నాడుగా గిరీశ ఉన్నతంలోంచి. ఇంకా వాడు అబద్ధాలు అడగలడా? వాడు పాపకర్మ చేయగలడా? వాడు భయపడగలడా? అధైర్యపడగలడా? నా స్వామి అక్కడి నుంచి వచ్చి తన వెలుగుల చేతులు చాచి మరీ నన్ను నిమిరి తట్టి నన్ను గమనిస్తూ నా కోసం ఈ పంటలు పండించి నా కడుపు నింపి నా కోసం అంత చేస్తున్న ఆ సూర్యలింగ స్వరూపుడు పరమేశ్వరుడు ఉన్నాడే, ఎందుకయ్యా గుండ్రంగా మారిపోయాడు? మీరు గుండ్రపుడు వస్తువు గరగరగరగర తిరిగి రాగలదు. అదే అయితే మీరు మామూలు వస్తువు అయితే వెళ్ళలేదు. అది ఆయన అంత తొందరగా రాగలడు. రోలింగ్ స్టోన్ అంటారే ఆయన ఆ వేగం రావడం ఆ లక్షణం. అలా పరమేశ్వరుడు సూర్య రూపంలో నన్ను అనుగ్రహిస్తున్నాడు. ఇది తెలిస్తే చాలండి, ఉదయం లేచిన వెంటనే ఆ పరమేశ్వరుని సూర్యమండలంలో నమస్కరించుకుంటే ఇంకేం కావాలి? అందుకే అక్కడ చెప్తాడు శివగీతలో పరమేశ్వరుడు, ఎవరైతే నన్ను సూర్యమండలంలో ధ్యానించి నా మంత్రాన్ని గాని నా స్తోత్రాన్ని గాని చదువుతారో వారు నాయందే ప్రవేశిస్తారు. అంటే శివ సాయుధ్యం చెందుతారట. ఎలా చెందుతారంటే గొప్ప ఉపమానం కూడా వాడాడు ఆయన. గృహం గృహపతి యథా అన్నాడు. ఇంటి యజమాని ఇంట్లోకి వెళ్ళినట్లుగా వాడు నాలోకి వస్తాడు అని చెప్పారండి. సాయుధ్యం అంటే అదే. అంటే అంత చరువు చొరవ చనువు రెండిటితో వెళ్ళిపోతాడు శివుడి దగ్గరికి. అందుకని శివుడి దగ్గరికి వచ్చామే, లోపలికి ఎలా ఉందా? ఏమీ లేదు, హాయిగా వెళ్ళిపోతాం. ఎలాగో అంటే ఇంటి యజమాని ఇంట్లోకి వెళ్ళినట్టుగా వాడిది ఆ ఇల్లు. హాయిగా వెళ్తాడు, తలుపు ఓరగా తెరుచుంటే మే కమిన్ అని వెళ్తాడా అండి? వెళ్ళాడా అంటే వాడు ఇంటి వాడు కాదని అర్థం. లేదో కొంచెం అటు ఇటు చూసుకుంటూ తలుపు తోద్దామా లేదా అని ఆలోచిస్తున్నట్టు అలా చూసేవాడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి మనం. హాయిగా ఎవడు వెళ్ళిపోతాడు? ఆ ఇల్లు ఎవడితో వాడు వెళ్తాడట. అలాగే అలా శివుడిలోకి ఎలా వెళ్ళిపోతాడట అంటే శివుడు మనవాడు. మన అసలైన చోటది, మనకు నిజమైన చోటది, మనకి స్వాభావికమైన చోటది, మనకు చొరవైన చోటది, చనువైన చోటది. కానీ మన అజ్ఞానంతో అది మంది కాదేమో అని భయపడి కూర్చున్నాం. ఆ అజ్ఞానం పోవాలి అంటే సూర్యమండలాంతర్వర్తి అయిన పరమేశ్వరుని ఆరాధన చేస్తే నా అతడి సహజమైన చోటు నేనే అని తెలుసుకుని వాడు స్వాభావికమైనటువంటి ఆత్మస్వరూపంగా అర్థం చేసుకుని వాడు నన్ను చెందుతున్నాడు అని పరమేశ్వరుడు పద్మపురాణంలో శివగీతలో చెప్పారు. అందుకు అసౌ యోవ సర్పతి నీలగ్రీవో విలోహిత. ఇక్కడ నువ్వు నమస్కరిస్తున్న రుద్రుడు ఎక్కడో లేడయ్యా, ఆ దగ్గరున్నాడు అని చెప్తోంది వేదం. అందుకే ఉతైనం గోపా అదృశన్న అదృశన్ను దహార్య ఉతైనం విశ్వాభూతాని సదృష్టో మృడయాతిన. ఇది విశేషం ఇక్కడ చెప్తున్నది. ఉత ఏనం, ఇంకా ఏనం ఈయనను ఎవరు చూస్తున్నారు? గోపాహ ఉదహార్య అదృశన్. గోపకులు ఉదహార్యులు కూడా చూస్తున్నారు ఆయన్ని. గోపకులు అంటే పాలు మొదలైనవి తీసుకెళ్లేవారు, ఉదహార్య అంటే నీళ్లు మొదలైనవి మోసుకు వెళ్లేవారు. ఇది ఒక వ్యాఖ్యానం, దీన్ని మనం గమనిద్దాం.